మొదటి అధ్యాయము. సౌభాగ్య సూర్యోదయము. జీవితంలోని మొదటి 15 సంవత్సరములు ఆడుతూ పాడుతూ గడిచినవి. ఈ కాలంలో జరిగిన సంఘటనలలో ముఖ్యమైనది మా నాన్నగారు తన సహాధ్యాయి అయిన మహనీయ శ్రీ మాళవీ గారి ద్వారా నాకు ఉపనయన సంస్కారం జరిపించుట. దీనిని గాయత్రీ దీక్ష అని అంటారు. మా ఊర్లోని ఉన్న బడిలోనే విద్యను అభ్యసించాను. మా నాన్నగారే నాకు లఘు కౌముది, సిద్ధాంత కౌముది ఆధారముగా సంస్కృత వ్యాకరణము నేర్పినారు. ఆయన రాజులు, మహారాజుల వద్ద శ్రీమద్ భాగవతం చెప్తూ ఉండేవారు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళుట వలన భాగవత కథలు నాకు బాగుగా కంఠస్థమైనవి. ఆ మధ్యకాలంలోనే నాకు వివాహమైనది. భార్య అన్ని విధముల అనుకూలవతిగా ఉంటూ నేను తీసుకున్న నిర్ణయాలకు చేతనైన సహాయం చేస్తూ ఉండేది. సంధ్యావందనము నా నియమిత కార్యక్రమం. మదనమోహన మాలవ్య గారు గాయత్రి మంత్ర వీక్షణిస్తూ ఇది బ్రాహ్మణులకు కామధేనువు వంటిది అని అన్నారు. ప్రతినిత్యము మానకుండా జపము చేసుకోనమని చెప్పినారు. కనీసము 5 మాలలు, ఆ తరువాత ఎంత ఎక్కువ చేసినా అంత మంచిదని చెప్పినారు. ఈ ఆదేశమును నేను తూచా తప్పకుండా పాటించాను. ఈ విధముగా నా జీవితంలోని 15 సంవత్సరములు గడిచినవి. ఆ రోజు వసంత పంచమి. బ్రాహ్మీ ముహూర్త కాలములో నా గది చెదరుగుండా ఒక ప్రకాశ పుంజము సాక్షాత్కరించినది. భ్రమయేమో అని కళ్ళు నిలుముకుని మరలా చూశాను. భ్రమ కాదని నిజమేనని ధృవీకరించుకున్నాను. సంభ్రమాశ్చర్యములతో చూచిచున్నాను. క్రమక్రమముగా ఆ తేజోవలయముండి ఒక యోగి యొక్క సూక్ష్మ శరీరము బహిర్గతమైనది. ఆ సూక్ష్మ శరీరము ఆకాశములోనూ భూమిపైన తేలియాడుతూ ఉన్నది. ఆ సూక్ష్మ శరీరము నుండి కొన్ని మాటలు ఈ విధముగా వినపడినవి. కిందటి 3 జన్మల నుండి మనము కలిసియే ఉన్నాము. నేను నీకు మార్గదర్శనము చేయుచునే ఉన్నాను. నీకు యుక్త వయసు వచ్చినది కనుక అవసరమైన మార్గమును తెలుపుటకు వచ్చినాను. నీకు నీ పూర్వజన్మల స్మృతి లేదు కావున కొంత ఆశ్చర్యము సంభ్రమము కలగవచ్చును. ఇప్పుడు నీవు నీ పూర్వజన్మల వివరమును తెలుసుకొని నీ సందేహమును నివారించుకొనుము. గురుదేవుల అనుగ్రహము వలన యోగ నిద్రను పొందినాను. జాగ్రత్త అవస్థలో సమాధి ఎలా ఉంటుందో ఈ జీవితంలో మొదటిసారిగా అనుభూతి కలిగింది. నా క్రిందటి 3 జన్మల వృత్తాంతము కన్నుల ముందు క్రమముగా ఒకదాని తరువాత మరి ఒకటి వాస్తవముగా తిరిగి జరుగుతున్నట్లు గోచరించింది. ఆ 3 జన్మలు 3 సినిమా రీళ్లు వలన మనోనేత్రమునందు ప్రదర్శింపబడినవి. మొదట కబీరదాసుగా భార్యతో పాటు కాసే నివాసం, ఆ జన్మాంతము ధర్మం పేరుతో జరిగే ఆడంబరములను నివారించుట, సరళమైన అర్థవంతమైన జీవన మార్గమును ఆధ్యాత్మిక పంథాలో గడుపుట. 2వది సమర్థ రామదాసుగా శివాజీ ద్వారా భారతదేశమును సంఘటితమునర్చుట, దేశ స్వాతంత్రము కొరకు తగిన వాతావరణమును కల్పించుట, వ్యాయామశాలలు, సత్సంగ భవనములు నిర్మించుట. 3వది రామకృష్ణ పరమహంసగా భార్యతో పాటు కలకత్తాలో నివాసము, గృహస్థాశ్రమములోనే ఉంటూ వివేకానంద లాంటి అనేక మహాపురుషులను తయారు చేసి వారి ద్వారా సాంస్కృతిక నవ నిర్మాణాత్మక కార్యక్రమములు చేపట్టుట. ఈ రోజున నా 15వ ఏట జరిగిన సంఘటన గుర్తుకు వస్తే ఆ రోజు నా మనస్సులో ఉత్పన్నమైన అనేక ప్రశ్నలు గుర్తుకు వస్తున్నాయి. అనేక మంది జిజ్ఞాసువులు సద్గురువుని కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ వారిని వీరిని అడుగుతూ ఉంటారు. ఎవరినైనా దర్శనము చేసుకునగలిగినచో తమ సౌభాగ్యమునకు తామే మురిసిపోతూ ఉంటారు. ఏదైనా కోరిక ఉంటే దానిని పూర్తి చేయమని కోరుతుంటారు. కానీ నాకు జరిగినది వీటికి అతీతముగానున్నది. మా నాన్నగారు నా 8వ ఏటనే మాననీయ మాలవ్య గారి ద్వారా గాయత్రి మంత్రదీక్షనిచ్చినారు. దీనిని ప్రాణదీక్ష అని అంటారు. అందుచేత వేరొక గురువును వెతకవలసిన అవసరము నాకు కలగలేదు. అందువలన ఏ ప్రయత్నము లేకుండా సద్గురు దర్శన కృప నాకు ఎలా లభ్యమైనది? శిష్యులు గురువును వెతుకుతూ ఉంటారు. గురువు అనుగ్రహము వలన ఎప్పుడైనా అతని దర్శనము అయితే తమ జీవితమే ధన్యమైనదని భావిస్తారు. గురువు నుండి ఏదో పొందాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అప్రయత్నముగా ఇటువంటి సిద్ధపురుషుని అనుగ్రహము నాకు ఎలా లభ్యమైనది? కాకున్నచో ఇది కలయేమో, లేక భూతప్రేత పిశాచముల కలయికేమో, లేక ఏదైనా వంచనలో నున్నానేమో, లేక భావావేశమేమో, ఇలాంటి సందేహములు నా మనస్సులో మెదిలినవి. నా ఈ అనిశ్చిత స్థితిని ఆయన గ్రహించి కోపగించుకునలేదు. అంతేకాక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని అన్ని విధములా ఆలోచించి నిర్ణయానికి వచ్చే నా లక్షణమును అభినందించినారు కూడా. ఇది ప్రసన్నమైన వారి ముఖముద్రలో స్పష్టముగా కనిపించింది. ప్రశ్న జవాబు రూపములో కాలయాపన చేయుట కంటే తన పరిచయము, తన ఆగమనమునకు గల కారణము, నా పూర్వజన్మల స్మృతి ఇచ్చి ఈ జన్మలో నన్ను ఒక విశిష్ట ప్రయోజనము కొరకు ఎందుకెన్నుకున్నారో తెలుపుటయే మంచిదనుకున్నారు కాబోలు. నా పూజాగృహంలో ప్రత్యక్షమైన తేజోవలయములో నున్న గురుదేవులు ఇలా అన్నారు, నీవు ఆలోచించే విధానము సవ్యమైనదే. దివ్యాత్ములు ఎవరితోనైనా సంబంధము పెట్టుకునే ముందు వాళ్లను జాగ్రత్తగా పరీక్షించెదరు. తమ శక్తి కాలము ఇంకొకరికి వెచ్చించే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షించెదరు. అంతేకాని ఎవరి ముందు పడితే వారి ముందు ప్రత్యక్షమగుట, వారి వారి కోర్కెలను తీర్చుట వారి ఉద్దేశము కాదు. పాత్రతను గుర్తించకుండా ఎవరితోనూ సంబంధము పెట్టుకోరు. దివ్యాత్మలు శక్తివంతులైన మనుషులతో సంబంధం కలియుట మంచిదని తెలుస్తారు. మేము మా సూక్ష్మ దృష్టితో దేశకాల పరిస్థితులను బట్టి లోక కళ్యాణ నిమిత్తము భౌతిక జగత్తులో పనిచేయగలిగే వ్యక్తులను వెతుకుతూ ఉంటాము. మేము సూక్ష్మ శరీరధారులము కనుక సూక్ష్మ శరీరముతో స్థూల జగత్తులో పనిచేయలేము. అందువల్లనే స్థూల శరీరము ధరించిన వ్యక్తిని శస్త్రము వలె ఉపయోగించదము. ఇది చాలా కష్టకాలము. సంపూర్ణ మానవాళి అంతా నష్టపోయే పరిస్థితులు ఎక్కువగానున్నవి. వాటిని నివారించుటకు నీ ద్వారా ప్రయత్నము చేయదలిచాము. ప్రజలలో ఉన్న లోటుపాట్లను దూరము చేసి వాళ్ల సాయంతో అనేక మందికి మార్గము చూపించాలి. అందువల్లనే నేను నీ కొరకు వచ్చాను. ఇంతవరకు నీకు సామాన్య జీవితముతోనే పరిచయము ఉన్నది. నిన్ను నువ్వు ఒక సాధారణ వ్యక్తిగానే భావించుకునేవాడివి. అందువల్ల నీ యోగ్యతను ఎంత వర్ణించినా అని సందేహ నివారణ కాదు. అందుకే నీకు గత మూడు జన్మలు చూపించవలసి వచ్చినది. గత మూడు జన్మల వృత్తాంతము పుట్టుక నుండి మృతినందు వరకు చూసిన తరువాత ఆ జన్మలలో ఆయన నాకు ఏ విధంగా మార్గదర్శకులుగా ఉన్నారో అర్థమైంది. ఆ తర్వాత ఇలా అన్నారు, ఇది నీ నాలుగవ జన్మ. ఈ జన్మలో కూడా నేను నీకు సహాయకుడిగా ఉంటాను. నీ శరీరముతో ఈ కాలమునకు కావలసిన పనిని చేయిస్తాను. సూక్ష్మ శరీరధారులు ప్రత్యక్షంగా జనంతో సంబంధం ఏర్పరచుకునలేరు. అది స్థూల శరీరధారులకే సంభవము. అందువలన యోగులకు వాళ్ల సాయం చాలా అవసరము. నీకు వివాహమాగుట చాలా మంచిదే అయినది. ఈ కాలములో ఒంటరిగా ఉంటే లాభము తక్కువ, కష్టములెక్కువ. సప్తఋషులు వివాహితులే కదా. దీనికి కారణము గురుకులములో తండ్రి ప్రేమ తల్లి ప్రేమ శిష్యులకు లభించాలి. భోజనము నివాస స్థలము బట్టలు ప్రేమను పంచట తల్లి నుండియో, క్రమశిక్షణ అధ్యయనము అనుగ్రహము తండ్రి నుండియో లభించును. గురువు తండ్రి పాత్రను, గురుపత్రి తల్లి పాత్రను పోషించెదరు. ఆ ఋషి పరంపర మరలా పునరావృత్తమగుటకు నీవు వివాహితుడవగుటయే మంచిది. మధ్యలో కొంత అవరోధము ఏర్పడినను నీకు తిరిగి నీ పూర్వజన్మలలోని సహధర్మచారిణి ఇప్పుడు కూడా లభించి నీ పనికి పూర్తిగా సహకారణీయగును. అది వసంత పర్వపు పవిత్ర దినము, బ్రాహ్మీ ముహూర్త కాలము. రోజులాగానే సంధ్యావందన నియమం పాటించినప్పుడు ప్రకాశపుంజ రూపముతో దివ్యాత్మ దర్శనము. ఒకదాని తర్వాత ఒకటి మూడు జన్మలు చూశాను. ఆ మూడు జన్మలలోనూ తీవ్ర సాధన చేసి ప్రతి నిమిషము నూతన సమాజ నిర్మాణానికే వెచ్చించాను. ప్రతి జన్మలోనూ అవసరమైనప్పుడు ఈనాడు ప్రత్యక్షమైన దివ్యాత్మ యొక్క మార్గదర్శకత్వము నాకు లభిస్తూనే ఉంది. అందువలన మొదట అపరిచితుడుగా ఉన్న ఆ వ్యక్తి మీద అత్యంత సన్నిహిత సంబంధము ప్రేమ ఏర్పడినవి. ప్రతి సంఘటనలోనూ ఆయన నా మీద కురిపించిన అనుగ్రహము, అందుకు నా కృతజ్ఞత నాకు స్పష్టముగా కనపడినది. ఈ స్థితిలో నా మనస్సు పూర్తిగా మారిపోయినది. నిన్నటి వరకు ఏ కుటుంబాన్ని అయితే నాది అనుకున్నానో వారందరూ పరాయి వాళ్లలాగాను, నా ముందు ప్రత్యక్షమైన ఈ ప్రకాశపుంజముతో నాకు మిగిలిన జీవిత శేషమంతా అతని నిర్దేశానుసారమే జరుగుతుందని అర్థమైంది. నా వైపు నుండి నేను ఏమీ కోరను. ఆ చైతన్య పురుషుడు ఏ ఆజ్ఞనిస్తాడో దానికి ప్రాణమిచ్చి అయినా సరే చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. దీనినే సమర్పణ అంటారు. ఆ రోజున నా మార్గదర్శకునికి నేను చేసిన సమర్పణ 60 సంవత్సరములు పూర్తి అయిన ఈ రోజుకు అటులనే ఉన్నది. తర్కించకుండా, అవును కాదు అని అనకుండా ఒకే మార్గంలో పయనిస్తూ వచ్చాను. అది సంభవమా కాదా, నేను ఆ పనిని చేయగలనా లేదా, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు ఈ రోజు వరకు కూడా నా మనస్సులోకి రానియలేదు. ఆ రోజున నేను ఇంకొక రహస్యం తెలుసుకున్నాను. సిద్ధపురుషుల అనుగ్రహము లోక కళ్యాణార్థము సత్ప్రవృత్తుల అభివృద్ధి కొరకు మాత్రమే లభిస్తుంది. వాళ్లకు ఆత్మీయులు లేరు, విరోధులు లేరు. ఒకే ఒక వ్యక్తికి కీర్తి సంపదలు ఇవ్వటానికి వాళ్ల అనుగ్రహము ఉపయోగించరు. సంపూర్ణ విశ్వమానవోన్నతి కొరకు మాత్రమే వాళ్ల ప్రయత్నాలన్నీ ఉంటాయి. వారు స్వజనులు అనేవాళ్ళని విశ్వకళ్యాణార్థమే ఉపయోగించుకుంటారు. రామకృష్ణ వివేకానందుడు, సమర్థ రామదాస్ శివాజీ, చాణక్య చంద్రగుప్త, బుద్ధుడు అశోకుడు, మున్నగు గురు శిష్య సంబంధాలన్నీ ఈ సత్యాన్నే రుజువు చేస్తున్నాయి. ఎచటనైతే చమత్కారము చూపించుట నేర్పుట కాని జరుగుతూ ఉంటాయో, అచట నిజమైన గురు శిష్య సంబంధము లేకుండా అతి నిమ్న స్థితిలో ఉన్న ఎవరికీ పనికిరాని ఆటలాగే తీసుకొనవలెను. గంధబాబా అనే ఆయన ఏ పుష్పవాసన కావాలంటే దానిని తెప్పించేవాడు. సిద్ధబాబా వచ్చిన వారి కోర్కెలను తీర్చేవారు. సమాధిబాబా అనే ఆయన అనేక రోజులు భూమిలో స్థాపితమై ఉండేవారు. ఈ చమత్కారాలన్నింటి లోపల పెద్ద విశేషాలేమీ లేవు. మౌనముగా ఉండుట, ఒక చెయ్యి పైకి ఎల్లప్పుడూ ఉంచుట, చేతిలోనే పెట్టుకుని భోజనము చేయుట, ముళ్ళకంపల మీద పడుకొని ఉండుట లాంటి అనేక ఆశ్చర్యము కలిగించే పనులు అన్ని గారడి కంటే ఎక్కువేం కాదు. నిజమైన సిద్ధపురుషుడు శిష్యుడు ప్రాచీన ఋషి సాంప్రదాయం ప్రకారము లోక కళ్యాణార్థము తమ జీవితాలను ధారపోస్తారు. వివేకానంద, దయానంద, కబీర్, చైతన్య మహాప్రభు, సమర్థ రామదాస్ వీరందరూ ఆ ఋషి సాంప్రదాయములను అనుసరించేవారే. భగవంతుడు తన పేరును జపము చేస్తేనే ప్రసన్నుడు కాడు, ఆయనకు పూజలు అవసరం లేదు. భగవంతుడు సృష్టించిన ఈ విశ్వోద్యానవనంలో గల ముళ్లను పీకివేసి దానిని వికసింపజేసే ప్రయత్నాలు చేయగలిగిన వారి జపమే సార్థకమైనది. ఆ వసంత పర్వదినమునాడు ఈ విధమైన ఆలోచనలే నాలో చెలరేగుతున్నవి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పినారు, నీ పాత్రతను అభివృద్ధి చేసుకునుటయే కాక లోక కళ్యాణకరమైన పనులు చేయాలి అంటూ 24 సంవత్సరముల ఉపాసనా పద్ధతిని వివరించారు. గాయత్రి పురశ్చరణ పద్ధతిని తెలిపినారు. పాటించవలసిన నియమాలను కూడా వివరించారు. అంతేకాక స్వతంత్ర సమరములో ఆదర్శ స్వయం సేవకునిగా పనిచేయమని ఆదేశించారు. ఆ రోజు ఆయన నా సంపూర్ణ జీవనక్రమాన్ని నిర్ధారించుటయేగాక కళ్ళెమును తన చేతిలో పట్టుకుని ప్రతి ప్రయత్నమును సఫలము గావించినారు. ఆ రోజు నేను మనస్ఫూర్తిగా ఆయనకు సమర్పణ గావించుకున్నాను. నేను దేవుని చూడలేదు, కానీ పరమాత్మ చేసే మంగళకరమైన మార్పు నా జీవితంలో మీరు తీసుకుని వచ్చారు. నాకు మీరే దైవము. నేను నా శక్తి, నా దగ్గర ఉన్న ఆస్తి అంతయు మీకు సమర్పించుకున్నాను. ఈరోజు నుండి నా జీవిత విధానము మీరు నిర్ణయించిన మార్గాన్ని తూచ తప్పకుండా పాటించబడుతుంది అని అన్నాను. అదే రోజున ఆయన నా జీవితాన్ని సూత్రప్రాయంగా తెలిపినారు. మొదటిది, 24 సంవత్సరములలో గాయత్రి మహాశక్తి యొక్క 24 మహాపురశ్చరణలు పూర్తి చేయుట. రెండవది, అవునతితో అఖండ దీపస్థాపన. మూడవది, నా జీవిత కాలములో క్రమబద్ధమైన సూచనలు ఇవ్వటానికి 6 నెలల నుండి 1 సంవత్సర కాలము పాటు 4 సార్లు హిమాలయాలలో తన వద్ద ఉంచుకునుట. గురుదేవులు నిర్దేశించిన ప్రతి పనిని సక్రమంగా నిర్వహిస్తూ వచ్చాను. రాత్రి కాలమునందు పాత్రతను పెంపొందించుకునుటకు ఉపాసనా సాధనా చేస్తే, పగలు పరమార్థ ప్రయోజనము కొరకు ఆరాధనా కార్యక్రమాలు చేపట్టేవాడిని. ఆహారముగా జొన్నరొట్టెలు, వీలు లేకపోతే వడ్డించిన వాటిలో సాత్విక పదార్థాలు మాత్రమే తీసుకునేవాడిని. మనస్థితి ఎల్లప్పుడూ ఆనందముగా అన్ని పరిస్థితులలోనూ ఉంచుకునేవాడిని. 4 గంటలు నిద్రపోయేవాడిని. అన్ని పనులు మనస్సు లగ్నము చేసి చెయ్యుట అలవాటు చేసుకొనుట వలన నిద్ర చాలా గాఢముగా పట్టేది. ఎంత గాఢంగా నిద్ర పట్టేదంటే, ఒకరోజు బయట పడుకుని ఉన్నప్పుడు కుంభవృష్టిగా వర్షం పడింది. కానీ నియమిత కాలమునకు నిద్రలేచి బట్టలు పక్క పూర్తిగా తడిసి ఉండుట చూస్తే కానీ నాకు వర్షం పడిన సంగతే తెలియలేదు. నిద్ర వలే జిహ్వ కూడా పూర్తిగా నా వశములో ఉండేది. అది నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు. ఎన్నో రోజులు పాలకూర, మెంతికూర, బధువా లాంటి ఆకుకూరలతోనే గడిపేవాడిని. అనేకసార్లు ఉప్పు లేని సత్తుపిండితోనే కడుపు నింపుకునేవాడిని. రుచి అనేది నేను ఎరుగనే ఎరుగను. విచక్షణతో బాగుగా నమిలి ఆహారమును తీసుకొనుట వలన కడుపు ఎప్పుడూ నన్ను బాధించలేదు. స్వాధ్యాయము నాకు వ్యసనము. నాకు నడుస్తూ చదవటం అలవాటు. కాళ్ళు నడుస్తుంటే కళ్ళు పేజీల వెంట నడుస్తూ ఉండేవి. ఈ విధముగా ప్రాతఃభ్రమణముతో పాటు స్వాధ్యాయ కార్యక్రమం కూడా నిర్వహించుకొనగలిగేవాడిని. ఈ విధముగా నడుస్తూ చదివే అలవాటు వల్లే నేను ఆశ్చర్యకరమైన సత్ఫలితాలు పొందగలిగాను. కాలుపు సరిపోవటలేదు అనేవారికి నేను ఇచ్చే సలహా, నా దినచర్యలాగానే రోజును అనేక భాగములుగా విభజించుకుని చేయవలసిన కార్యక్రమములు వివేకముతో పద్ధతి ప్రకారం పాటిస్తే 24 గంటలలో ఎంతో సాధించవచ్చును. కానీ ఏ మరిపాటుగా అలసించినచో సాధించలేము. క్రమశిక్షణతో నడుం బిగించి ప్రతి నిమిషమును ఉపయోగించాలి. నా 15వ ఏట నుండి 39వ సంవత్సరము వరకు నేను పాటించిన ఉపాసన, సాధన, ఆరాధన అనే త్రివిధ పద్ధతిని జాగరూకుడైన ప్రతి వ్యక్తి పాటించగలడు. ఈ పద్ధతిని అవలంబించిన ప్రతి సాధకుడు నాకు కాలం సరిపోవటలేదు అని అననే అనడు. నా జీవితంలో సౌభాగ్య సూర్యోదయము సుమారు 60 సంవత్సరముల క్రిందట జరిగినది. దానిని జన్మజన్మాంతరముల వరకు మరువలేను. ఆ పరమేశ్వరుడు అందరికీ ఈ విధమైన స్థితిని అందించాలని ఆశిస్తున్నాను.